మహాభారతం వనపర్వాన్ని గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పటివరకు నలదమయంతుల చరిత్ర గురించి చెప్పుకోవటం జరిగింది. బృహదర్షుడు అనేటువంటి మహాముని అరణ్యాల్లో ఉన్నటువంటి ధర్మరాజు దగ్గరికి వచ్చి ఈ నలదమయంతుల కథని వినిపించాడు. అలా వినిపించిన తర్వాత అంటున్నాడు, ఓ ధర్మరాజా, నలమహారాజు కథ విన్నావు కదా, ఆయన ఎటువంటి కష్టాలు పడ్డాడో, మరి దమయంతి ఎంతటి క్లేశాన్ని అనుభవించిందో అరణ్యాల్లో, ఇదంతా నువ్వు విన్నావు కాబట్టి వాళ్ళ యొక్క కష్టాన్ని తలుచుకునైనా సరే నువ్వు ఓడడెళ్ళాలి. అసలు ఎప్పుడైనా సరే మానవుడు కష్టం వచ్చినప్పుడు భరించలేకుండా ఉంటాడు, కానీ కష్టం వచ్చినప్పుడు కృంగిపోవద్దు. సుఖం అనేటువంటిది అందరికీ ఆనందంగానే ఉంటుంది. దైవం ప్రతికూలంగా ఉన్నప్పుడు, అలాగే మనం చేసేటువంటి ప్రయత్నాలు ఫలించినప్పుడు దుఃఖించడం సామాన్యులకి సరిపోతుంది, కానీ నీలాంటి వాడికి అది శోభనివ్వదు. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి, అతడే ఉత్తమమైనటువంటి మానవుడు అవుతాడు. కష్టసాధ్యమైనటువంటి అక్షహృదయం అనేటువంటి విద్య నాకు తెలుసు, ఇప్పుడు ఆ విద్యను నీకు బోధిస్తాను. ఇది భవిష్యత్తులో నీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అని ఆ అక్షహృదయం అనేటువంటి విద్యని ఉపదేశించి ఆయన వెళ్ళిపోయాడు బృహదర్షి మహాముని. ఆ తర్వాత పాండవులు అర్జునుడి గురించి ఒకటే చింతలో ఉన్నారు, విచారిస్తూ ఉన్నారు. ఎందుకంటే అర్జునుడు ఇప్పుడు తమను వదిలిపెట్టిపోయి దాదాపుగా 4 సంవత్సరాలు దాటిపోయింది. అర్జునుడు లేకుండా ఈ అరణ్యవాసం చేయటం అనేటువంటిది వాళ్ళకి ఎంతో బాధాకరంగా ఉంది. అటువంటి సమయంలో అనేక మంది మహర్షులైనటువంటి వాళ్ళు, మహాత్ములైనటువంటి వాళ్ళు, మహాములైనటువంటి వాళ్ళు అనేక తీర్థాల నుంచి వస్తూ ఉన్నారు, అనేక క్షేత్రాల నుంచి, ఆశ్రమాల నుంచి వస్తున్నారు. ఆ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ధర్మరాజుకు అనేక రకాలైనటువంటి నీతి బోధలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా అర్జునుడి యొక్క సమాచారాన్ని కూడా అందిస్తూ ఉన్నారు. అర్జునుడు ఇప్పుడు తీవ్రమైనటువంటి తపస్సు చేస్తున్నాడని, అలాగే పరమేశ్వరుడి ద్వారా పాశుపతాస్త్రాన్ని సంపాదించాడని, దేవతల ద్వారా అనేకమైనటువంటి అస్త్రాలను సంపాదించాడని, ఇప్పుడు తీవ్రమైనటువంటి తపస్సులో ఉన్నాడని చెప్పారు. అప్పుడు పాండవులు, ద్రౌపది అందరూ కూడా కొంత ఆనందించారు, కానీ అర్జునుడి యొక్క వియోగ దుఃఖం మాత్రం వాళ్ళని వదిలిపెట్టడం లేదు. అదిగో ఆ సమయంలో త్రిలోక సంచారైనటువంటి దేవర్షి నారదుడు అక్కడికి వచ్చాడు. వచ్చినటువంటి నారదుడికి ఎదురు వెళ్ళాడు ధర్మరాజు. ఆయన అనేక విధాలుగా సత్కరించాడు, అర్ఘ్యపాద్యాలు ఇచ్చి పూజించాడు, ఆసనాన్ని సమర్పించాడు. ఆయన ఎదురుగా చేతులు కట్టుకొని నిలబడ్డాడు. నారదుడు అంటున్నాడు, ఓ ధర్మనందన, అర్జునుడి యొక్క వియోగం కారణంగా మీరు చాలా దుఃఖాలు పడుతూ ఉన్నారు, మీకు ఇది శ్రేయస్కరమైనటువంటిది కాదు. ఇప్పుడు మీరు తీర్థయాత్రలు చేయటం చాలా మంచిది, తీర్థయాత్రల వల్ల కలిగేటువంటి ఫలితాన్ని కూడా నేను తెలియజేస్తాను, విను. పూర్వం గంగా తీరంలో భీష్ముల వారికి పులస్య మహర్షి చెప్పినటువంటి తీర్థయాత్ర ఫలితాన్ని, ఆయన చెప్పినటువంటి తీర్థాల గురించి కూడా నీకు చెప్తాను. ఎవరి యొక్క చేతులు, కాళ్ళు, మనస్సు స్వాధీనంలో ఉంటాయో, ఎవరి యొక్క విద్య, తపస్సు, కీర్తి వాటిని చక్కగా కలిగి ఉంటారో, అదిగో అటువంటి వాడు తీర్థయాత్ర ఫలాన్ని పొందుతాడు. తీర్థాల్లో 3 రాత్రులు ఉపవాసం చేయకపోయినా, అసలు తీర్థయాత్రలే చేయకపోయినా, సువర్ణదానం, గోదానం ఇవి చేయకపోయినా మానవుడు దరిద్రుడైపడతాడు. ఇప్పుడు నీకు తీర్థాల గురించి నేను తెలియజేస్తాను. ఆ తీర్థాలన్నింటి గురించి కూడా పులస్య బ్రహ్మ, అదిగో భీష్ముల వారికి చెప్పినటువంటి ఆ తీర్థాలని ఒక్కసారి జాగ్రత్తగా విను. తీర్థాలన్నింటినీ మనం దర్శించకపోయినా, కనీసం ఆ తీర్థాల యొక్క పేర్లు మనం విన్నా, అది కూడా మనకి శ్రేయస్కరమే. అది కూడా మనకి శుభాన్ని చేకూరుస్తుంది. దేవదేవుని యొక్క బ్రహ్మతీర్థం అన్నిటికంటే కూడా పవిత్రమైనటువంటిది, ప్రధానమైనటువంటిది, విశిష్టమైనటువంటిది. దానికో పేరుంది పుష్కర తీర్థం అంటారు. అక్కడ సమస్త దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, గరుడులు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు, పన్నగులు అందరు కూడా కొలువై ఉంటారు. అక్కడి నుంచి ఏయాతిపట్టణం అనేటువంటి తీర్థం ఉంది. అక్కడి నుంచి వెళ్తే మహాకాల తీర్థం, ఆ తర్వాత కోటి తీర్థం వస్తుంది, ఆ తర్వాత శివతీర్థం. అక్కడి నుంచి చర్మణవతి నది చేరినట్లయితే అక్కడ వశిష్ఠుని యొక్క ఆశ్రమం ఉంది, ఆ ఆశ్రమ సమీపంలో సింగతీర్థం ఉంది. అక్కడి నుంచి ప్రభాస తీర్థానికి బయలుదేరితే ఆ ప్రభాస తీర్థంలో స్నానం ఆచరించిన తర్వాత సరస్వతి సాగర సంగమం ఉంది. అంటే సరస్వతి నది సాగరంలో, సముద్రంలో కలిసేటువంటి చోటు. అక్కడ స్నానం చేయటం ఎంతో పవిత్రమైనటువంటిది. ఆ తర్వాత వరుణ తీర్థం, వరదాన తీర్థం. వరదాన తీర్థం అని ఎందుకన్నారంటే ఇక్కడ శ్రీకృష్ణుడికి దూర్వాసుడు వరం ఇచ్చాడు, అందుకని దీన్ని వరదాన తీర్థం అన్నారు. ఆ తర్వాత ద్వారవతి తీర్థం, పిండారక తీర్థం, సింధు సాగర సంగమం. అంటే సింధు నది సముద్రంలో కలిసేటువంటి చోటు. ఆ ప్రదేశంలోనే దమీ తీర్థం, వసుధారా తీర్థం, అష్టవసువుల సరోవరం ఉన్నది, సింధుత్తమ తీరం తీర్థం, భద్రతుంగ తీర్థం, చక్రకుమార్తెల తీర్థం, రేణుకా తీర్థం, పంచనది తీర్థం, భీమతీర్థం, శ్రీకుండం, విమల తీర్థం, వితస్తా తీర్థం, బడబా తీర్థం, సప్తచరి తీర్థం, రుద్రతీర్థం, మణిమంత తీర్థం, దేవికా తీర్థం, కామతీర్థం, దీర్ఘసత్ర తీర్థం, యువశల తీర్థం, చమసోద్భేద తీర్థం, శివోద్భేద తీర్థం, నాగోద్భేద తీర్థం, శశయాన తీర్థం, రుద్రకోటి తీర్థం, ఇక సరస్వతి సంగమ తీర్థం. ఈ ప్రదేశం నుంచి కురుక్షేత్రానికి బయలుదేరాలి. ఆ కురుక్షేత్రంలో అనేకమైనటువంటి తీర్థాలు ఉన్నాయి. ఈ తీర్థాలన్నింటా స్నానం చేయటం ఎంతో పరమ పుణ్యప్రదమైనటువంటి విషయం. అక్కడ సతత క్షేత్ర తీర్థం, పృథివీ తీర్థం, శాలుకిని తీర్థం, దశాశ్వమేధ తీర్థం, నాగుల తీర్థం, పంచనద తీర్థం, అశ్విని దేవతల తీర్థం, వరాహ తీర్థం, సోమతీర్థం, ఏకహంస తీర్థం, కొత్తశౌచ తీర్థం, ముంజమట తీర్థం, యక్షిణీ తీర్థం ఉన్నాయి. అక్కడి నుంచి పరశురామ కుండాలు ఉన్నాయి. ఆ పరశురామ కుండాలని చేరుకొని ఆ కుండాల్లో కూడా స్నానం చేయాలి. ఎందుకంటే పరశురాముడు ఇక్కడ తపస్సు చేసినటువంటి ప్రదేశం. రాజులందరినీ సంహరించిన తర్వాత కురుక్షేత్రంలో ఈ ప్రదేశంలో ఆ పరశురాముడు ఇక్కడ తపస్సు చేశాడు. ఇది ఎంతో పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం. అక్కడ వంశమూలక తీర్థం, కాయశోధన తీర్థం, లోకోద్ధార తీర్థం, శ్రీతీర్థం, కపిల తీర్థం, సూర్యతీర్థం, గోభావన తీర్థం, శంకిని తీర్థం, ఆరంతక తీర్థం, కుబేర తీర్థం, బ్రహ్మావర్త తీర్థం, అంబుమతి తీర్థం, కాశీశ్వర తీర్థం, మాతృతీర్థం, సీతవన తీర్థం, శావిల్లో మానవ తీర్థం, దశాశ్వమేధిక తీర్థం, మానుష తీర్థం, బ్రహ్మనివాస తీర్థం, బ్రహ్మోదంబర తీర్థం, సప్తర్షి కుండం, కపిష్ఠల కుండం, సరక తీర్థం, ఇలాస్పద తీర్థం, కిందానం తీర్థం, కింజస్యం తీర్థం, కలశతీర్థం, నారద తీర్థం, త్రివిష్టప తీర్థం, ఫలకీవన తీర్థం, దృషద్వతి తీర్థం, సర్వదేవ తీర్థం, పాణిభాత తీర్థం, మిశ్రిక తీర్థం, దేవతీర్థం, వ్యాసతీర్థం, కిందత్తం తీర్థం, వేదీ తీర్థం, అహస్సు తీర్థం, సుజనం తీర్థం, మృగధూమ తీర్థం, దేవీ తీర్థం, వామనక తీర్థం, కులంపుల తీర్థం, పవనహరదం, అమరహరదం, శాలిసూర్య తీర్థం, శ్రీకుబ్జం తీర్థం, సరస్వతీపుంజ తీర్థం, కన్యాతీర్థం, బ్రహ్మతీర్థం, సోమతీర్థం, సారస్వత తీర్థం, ఔషధ తీర్థం, కపాలమోచన తీర్థం, విశ్వామిత్ర తీర్థం, బ్రహ్మయోని తీర్థం, పృథూదక తీర్థం, మధుస్రవ తీర్థం, సరస్వతి అరుణ సంగమ ప్రదేశం, అర్ధకేల తీర్థం, శతసహస్రక తీర్థం, సహస్రక తీర్థం, రేణుకా తీర్థం, విమోచన తీర్థం, పంచవటీ తీర్థం, తైజస తీర్థం, కురు తీర్థం, అనరక తీర్థం, పావన తీర్థం, గంగానంద తీర్థం, స్థానువటం, బదరీ పాచనం తీర్థం, ఏకరాత్ర తీర్థం, సూర్యాశ్రమ తీర్థం, సోమతీర్థం, దధీచాశ్రమ తీర్థం, కన్యాశ్రమ తీర్థం, సంహతి తీర్థం, గంగాహర తీర్థం, ధర్మతీర్థం, జ్ఞానపావన తీర్థం, సౌగంధిక వనతీర్థం, ఈశానార్జిష్టం, శమ్యానిపాత తీర్థం, సుగంధ తీర్థం, శతకుంభ తీర్థం, పంచయజ్ఞ తీర్థం, త్రిశూలభాప తీర్థం, శాకంభరీ తీర్థం, సువర్ణక్షేత్ర తీర్థం, ధూమావతి తీర్థం, రథావర్త తీర్థం, సప్తగంగ తీర్థం, త్రిగంగ తీర్థం, శక్రావర్త తీర్థం, కనకల తీర్థం, కపిలావట తీర్థం, ఈ ప్రకారంగా అనేకమైనటువంటి తీర్థాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అక్కడి నుంచి నైమిషారణ్యం కనుక వచ్చినట్లయితే ఆ నైమిషారణ్యంలో ప్రధానమైనటువంటి తీర్థాలు ఉన్నాయి. గంగోద్భేదం, సరస్వతీ తీర్థం, బాహుదా నది, క్షీరవతి తీర్థం, విమలాశోక, గోప్రతాక, శ్రీరామతీర్థం, శతసహస్రక తీర్థం, మహేశ్వరధార తీర్థం, భర్తృస్థాన తీర్థం, దేవపుష్కరిణి తీర్థం, కోటి తీర్థం, సోమపద తీర్థం, కాశీతీర్థం, మహేశ్వరనగ తీర్థం, కపిలాహర తీర్థం, ఉదపాన తీర్థం, అయుముక్త తీర్థం, జాతిస్మర తీర్థం, గోమతి గంగా సంగమ తీర్థం. ఇది గోమతి నది గంగా నదిలో కలిసేటువంటి చోటు. వామన తీర్థం, మార్కండేయ తీర్థం, కౌశికీ నదీ తీర్థం, అక్షయవటం, జ్యేష్ఠుల తీర్థం, బ్రహ్మ సరోవరం, కన్యా సంవేద్య తీర్థం, దేనుక తీర్థం, నిశ్చిరా నదీ తీర్థం, వృద్ధవట తీర్థం, వశిష్ఠ తీర్థం, యోగిద్వార తీర్థం, పితామహ సరోవర తీర్థం, మణినాగ తీర్థం, అహల్యాహ్రదం, గండకీ నది, కంపనా నది, సోమాశ్రమ తీర్థం, కుంభకర్ణాశ్రమ తీర్థం, ఊర్వశీ తీర్థం, కోఖాముఖ తీర్థం, వృషభద్వీప తీర్థం, క్రౌంచ విశోధన తీర్థం, ఔద్ధాలక తీర్థం, ధర్మతీర్థం, బదరీ తీర్థం, దండతీర్థం, రామతీర్థం, కేదార తీర్థం, దేవకొండ తీర్థం, గోకర్ణ తీర్థం, వేణా నదీ తీర్థం, వేణా సంగం. అక్కడి నుంచి బయలుదేరి గంగాసాగర చిత్రకూట తీర్థాలు. గంగాసాగరం అంటే గంగానది సముద్రంలో కలిసేటువంటి చోటు, ఇక్కడే చిత్రకూటం. ఆ చిత్రకూట తీర్థాలు సంవేద్య తీర్థం, లౌహిత్య తీర్థం, కరతోయ తీర్థం, వైతరణి తీర్థం, విరజ తీర్థం, శోణ తీర్థం, జ్యోతిరియద తీర్థం, కోసల తీర్థం, కాళతీర్థం, పుణ్యవతి తీర్థం, వరదా సంగమం, కృష్ణవేణా తీర్థం, వయోష్ణి తీర్థం, శూర్పారక తీర్థం, తుంగకారణ్య తీర్థం, మేధావిక తీర్థం, జ్యేష్ఠస్థాన తీర్థం, శృంగబేర తీర్థం, ముంజవట తీర్థం, వాసుక తీర్థం, హంసప్రవదన తీర్థం, కనకాకల తీర్థం. ఇలా అనేకమైనటువంటి వాటిని గురించి వ్యాస భారతంలో చెప్పడం జరిగింది. అయితే ఈ తీర్థాలన్నింటినీ కూడా ఇన్ని పేర్లు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉందా? ఇవన్నీ ఎవరికైనా గుర్తుంటాయా? ఉండవు. కానీ మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, త్రికాల జ్ఞాన సంపన్నుడైనటువంటి వేదవ్యాస మహర్షి మహాభారతాన్ని మనకు అందించేటప్పుడు భారతదేశం యొక్క చిత్రపటం మొత్తం మన కళ్ళ ముందు ఉండాలనేటువంటి కోరిక ఉంటుంది. ఇన్ని తీర్థాలు, అది కూడా ఇంకా కొంత భాగం చెప్పడం జరిగింది. అంటే ఉత్తర దేశంలో కొంత భాగానికి సంబంధించినటువంటి తీర్థాలు. మళ్ళీ ఈ తీర్థాలు కాకుండా పాండవులు తీర్థయాత్ర చేస్తూ వెళ్ళేటువంటి తీర్థాలన్నీ కూడా ముందు ముందు వస్తూ ఉంటాయి. అయితే ఎందుకు ఇన్ని తీర్థాల గురించి మనం చెప్పుకోవటం అని అంటే, ఇక్కడ ఏమిటంటే విశేషం, వ్యాస మహర్షి ఈ భూలోకంలో ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఏమేమి తీర్థాలు ఉన్నాయో కూడా మనకి తెలియజేయాలి అనేటువంటి భావన, అది మహాభారతం యొక్క విశిష్టత. సాధారణంగా కథకి ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు వీటికి ప్రాధాన్యం ఇవ్వరు. కానీ ఎంత చక్కగా ఈ ఉన్నటువంటి ఈ తీర్థాలని క్షేత్రాలని ఎంత బాగా తెలియజేస్తున్నాడు. వీటి పేర్లు కూడా మనకి ఎప్పుడు విన్నటువంటివి కూడా కాదు, అయినా సరే ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఉంటాడు. అంటే ఇలా తీర్థాలన్నింటినీ చెబుతూ వాటి యొక్క మహాత్యాలను చెప్పి పులస్యుడు భీష్ముడి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు అని నారదుడు ధర్మరాజుతో చెప్తున్నాడు. ఇదంతా కూడా భీష్ముడికి పులస్యుడు చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ నారదుడు ధర్మరాజుతో చెబుతూ ఉన్నాడు. పులస్యుడి మాట ప్రకారం భీష్ముడు తీర్థయాత్రలు చేశాడు. అంటే ఇవన్నీ తెలుసుకొని భీష్ముడు కూడా అప్పుడు తీర్థయాత్రలు చేస్తూ భూమిని అంతా చుట్టి వచ్చాడు. కనుక ఓ ధర్మనందన, ఈ తీర్థయాత్ర చేయడానికి నీవు అర్హుడివి. ఇది నీకు సరైనటువంటి సమయం కూడా. ఎందుకనంటే నీ రాక కోసమని అనేక మంది మహర్షులు మహాత్ములు ఎదురు చూస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి ప్రాంతాల్లో అనేకమైనటువంటి ఆశ్రమాల్లో ఉన్నటువంటి మహర్షులంతా నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళందరితో కలిసి కూడా నువ్వు తీర్థయాత్రలు చేయవచ్చు. అలాగే ఇప్పుడు నీకు ఇదిగో నాతో పాటు ఉన్నటువంటి ఈ లోమశ మహర్షి నీతో వస్తాడు, నేను కూడా నీతో పాటుగా వస్తాను. కాబట్టి నువ్వు తీర్థయాత్రలకి సన్నాహం చేయి అన్నాడు. అప్పుడు ధర్మరాజు ఈ లోమశ మహర్షితోటి, దేవర్షి అయినటువంటి నారద మహర్షితోటి, పురోహితులైనటువంటి ధమ్మిల వారితోటి, తనతో పాటుగా ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములతో కలిసి సోదరులు ద్రౌపది అందరినీ వెంటబెట్టుకొని తీర్థయాత్రలకు బయలుదేరాడు. మార్గశిర శుద్ధ పూర్ణిమ గడిచి పుష్యమి నక్షత్రం ఉదయించిన తర్వాత, అంటే ఈ మాసమే, అంటే పుణ్యక్షేత్రాలు తీర్థాలు దర్శించడానికి కూడా మార్గశిర మాసం ఉత్తమోత్తమైనటువంటిది అని మనకి తెలియజేస్తున్నాడు జ్ఞాపదేశంగా. యాత్రను ప్రారంభించాడు ధర్మరాజు. 15 రథాలతో సేవకులు బయలుదేరారు. అలాగనే ధర్మరాజు అక్షయ పాత్రను కూడా వెంటబెట్టుకున్నాడు. ఎందుకనంటే ఎక్కడెక్కడ తీర్థయాత్రలో ఈ ఆహారానికి ఎటువంటి విఘాతం కలగకుండా ఉండటం కోసమని అక్షయ పాత్రను కూడా తీసుకొని అందరితో కలిసి బయలుదేరాడు. ముందుగా నైవేద్యం చేశాడు ధర్మరాజు. అక్కడ గోమతి నదిలో స్నానం చేశారు. అక్కడ కన్యాతీర్థం, అశ్వతీర్థం, కాలకోటి తీర్థం, అలాగే బహుదా నదిలో స్నానం చేశారు. ఇక్కడ బహుదా నది అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. నిజంగా దానికి అంత గొప్ప పేరు వచ్చేది కాదేమో, కానీ ఇద్దరు మహర్షులు అయినటువంటి వాళ్ళు సోదరులు అన్నదమ్ములు ఎప్పుడు తపస్సు చేసుకుంటూ ఉంటారు. తమ్ముడు చాలా నిష్ఠగా ఉండేటువంటి వాడు, అన్న మాత్రం కొంచెం అంత నిష్ఠ నిష్ఠ కాస్త తక్కువగా ఉండేవాడు. ఒకరోజున చెట్టు నుంచి రాలినటువంటి పండుని తిన్నాడు. తమ్ముడితో చెప్పాడు ఇలా చేశానని. మరి ఆ చెట్టుని నువ్వేం పెంచలేదు కదా, అది నీది కాదు కదా, మరి దాని పండుని తింటానికి నీకు అధికారం ఎక్కడుంది అయ్యా? అది దారి పక్కన ఉన్నటువంటి చెట్టు, దాన్ని ఎవరు పెంచలేదు అని అంటే, ఎవరన్నా పెంచితే దానికి అధికారి వాళ్ళు, ఎవరు కనుక పెంచకపోతే దాని అధికారి రాజు. కాబట్టి రాజు యొక్క అనుమతి తీసుకోకుండా నువ్వు తిన్నావు కాబట్టి దొంగతనం కిందకు వస్తుంది. దొంగతనం చేసినటువంటి వాడివి కనుక దానికి తగినటువంటి శిక్షను అనుభవించాలి. మరైతే ఈ శిక్షను నేను అనుభవించకుండా ఉండాలి అని అంటే ఈ విషయం రాజుకి తెలియకుండా దాచిపెట్టుకోవటం. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ నువ్వు కనుక శిక్షను అనుభవించకపోతే ఆ లోకంలో నువ్వు శిక్షను అనుభవించాలి. ఎవరైనా సరే ఒక పాపంగానే చేస్తే, ఒక తప్పుగానే చేస్తే ఈ లోకంలోనే శిక్షను అనుభవించాలి. అప్పుడు ఆ పాపం కాస్త కడిగి వేయబడుతుంది. ఎవరు చూడలేదు, ఎవరికి తెలియకుండా చాలా తెలివితేటలతో చేశాను అని పాపాలు చేసేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, అన్యాయాలు చేసేవాళ్ళు, అక్రమాలు చేసేవాళ్ళు, ఇతరుల సొమ్ము దోచుకునేటువంటి వాళ్ళు లోకంలో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను చాలా తెలివిగలని అనుకుంటాను. ఎప్పుడో చిక్కితే మాత్రం ఆ వార ఈ వార వడ్డీతో సహా తింటారు. ఒకవేళ చిక్కకపోతే వాళ్ళు తెలివిగలని మనం అనుకుంటున్నాం, కానీ దీనికి అనేక రెట్లు ఫలితాన్ని అనుభవించాలా ఆ లోకంలో. కాబట్టి ఆ లోకంలో అనుభవించకుండా నువ్వు తప్పించుకోవాలంటే ఈ లోకంలోనే నువ్వు రాజు దగ్గరికి పోయి ఈ శిక్షను అనుభవించాలి. అందుకని నువ్వు రాజు దగ్గరికి పోయి చెప్పన్నాడు. అప్పుడు అన్న రాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అయ్యా ఇదిగో ఈ ప్రకారంగా ఓ చెట్టు యొక్క పండు రాలితే నేను తిన్నానన్నాడు. సరే మీరు తపస్సంపన్నులు మహాములు మహాత్ములైనటువంటి వాళ్ళు, ఏం పర్వాలేదు తింటే, మీరు తప్పు చేసినట్టు కాదు, మీరు వెళ్ళండి అన్నాడు. అట్లా కాదు, మీరు తప్పనిసరిగా నాకు శిక్ష వేయాల్సిందే అన్నాడు. మీరు కనుక శిక్ష వేయకపోతారు అంటే రాజు చేత శిక్ష కనుక పొందకపోతే అక్కడ యమధర్మరాజు చేత శిక్ష పొందాలి. అందుకని మీరే శిక్ష వేయండి అన్నాడు. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఒత్తిడి చేసినప్పుడు రాజు, మా రాజ్యంలో దొంగతనం చేసినటువంటి వాడికి చేతులు నరకటం శిక్ష, కాబట్టి మీ రెండు చేతులు నరికేయటమే శిక్షగా చెబుతున్నాను అన్నాడు. వెంటనే శిక్షను అమలుపరిచాడు, రెండు చేతులు నరికేశాడు. అప్పుడు తమ్ముడితో చెప్పాడు, నాయన ఇదిగో రాజు దగ్గరికి వెళ్ళి నేను శిక్షను పొందాను అని. సరే ఈ నదిలో స్నానం చేసి రమ్మన్నాడు. ఆ నదిలోకి వెళ్ళి స్నానం చేశాడు. అప్పటికి ఆ నదికి వేరే పేరుంది. స్నానం చేసి పైకి వచ్చినప్పటికల్లా ఆయన చేతులు ఆయనకు వచ్చింది. బాహువులు, చేతుల్ని బాహువులు అంటారు. ఆ బాహువుల్ని ఇచ్చినటువంటి నది కనుక బాహుదా నది అని అన్నారు. కనుక ఆ నది ఒక పవిత్రమైనటువంటిది, ఒక దివ్యమైనటువంటి శక్తి కలిగినటువంటిది, అందుకనే దానికి బాహుదా నది అనేటువంటి పేరు వచ్చింది. ఆ తర్వాత పాండవులు ప్రయాగ చేరుకున్నారు. గంగా యమున సంగమంలో స్నానం చేశారు. ప్రయాగలో గంగా యమున సరస్వతి సంగమ స్నానం, త్రివేణి సంగమం అని ఉంది. అక్కడ ధర్మరాజు కొంతకాలం గొప్ప తపస్సు చేశాడు. ఆ తర్వాత బ్రహ్మవేదిని చేరి కొన్నాళ్ళు అక్కడ తపస్సు చేసుకున్నాడు. అక్కడి నుంచి గయా తీర్థాన్ని చేరుకున్నాడు. అక్కడ ఆ తీర్థంలో స్నానం చేసి అక్కడే బ్రహ్మ సరోవరం ఉంది, అక్కడ అక్షయవట తీర్థం ఉంది, ఇప్పటికీ ఉంది. గయలో అక్షయవటం అనేటువంటిది ఉంది. ఆ తీర్థంలో స్నానం చేశారు. ఆ తర్వాత అక్కడ కొద్ది రోజులు ఉండి అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరుతున్నారు. గయాక్షేత్రం నుంచి అగస్త్యాశ్రమానికి చేరుకున్నారు. అక్కడ లోమస మహర్షి ఆ అగస్త్యాశ్రమంలో అగస్త్య మహర్షి యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క విశిష్టతని తెలియజేస్తూ ఆయనకి సంబంధించినటువంటి గాథల్ని వినిపిస్తున్నాడు. మణిమతి నగరంలో ఇల్వలుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు. రాక్షసుడు అంటే రాక్షసుడు కాదు, రాజే, రాక్షసరాజు అంటే ఆ దేశాన్ని పరిపాలించేటువంటి రాక్షసరాజు. ఆయన యొక్క సోదరుడే వాతాపి. వాతాపి, ఇల్వలుడు ఇద్దరు అన్నదమ్ములు. ఇల్వలుడేమో రాజు, వాతాపి ఏమో సోదరుడు. ఇల్వలుడు అంటే ఆ రాజు ఒకసారి ఒక తపస్సు చేసుకునేటువంటి ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఇంద్ర సమానుడైనటువంటి పుత్రుణ్ణి ప్రసాదించండి అని ఆయన్ని ప్రార్థించాడు. ఆ మహర్షి అన్నాడు, అయ్యా నేను ఆ ఇంద్ర సమానమైన పుత్రుణ్ణి ప్రసాదించేటువంటి శక్తి కలిగినటువంటి వాడిని కాదు, కాబట్టి నేను నీ కోరికను నేను తీర్చలేను అన్నాడు. దాంతో ఈయన కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందంటే రాక్షసుడు కదూ, కోరికను తీర్చమని అడిగిన ఆయన ఈయన, కోరిక తీర్చలేనన్నాడు ఆయన. ఆయన నిజమే చెప్పాడు. అందుకని ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి నీలాంటి వాడు ఇంకా తపశక్తి సంపన్నుడైనటువంటి వాడు నా కోరిక నెరవేర్చకపోతే ఇంకా నువ్వు బ్రతుకుండటం ఎందుకు అని అతన్ని చంపేసి ఆ తర్వాత బ్రాహ్మణులందరినీ కూడా చంపాలనుకున్నాడు. అందుకని ఒక ఆలోచన చేస్తాడు, బ్రాహ్మణులు ఎవరన్నా కనుక వచ్చినట్లయితే రాజ్యంలోకి వాళ్ళని పిలిచి అతిథి సత్కారాలు చేస్తాడు, వాళ్ళని బాగా గౌరవిస్తాడు. అన్నీ చేసిన తర్వాత వాళ్ళని ఆతిథ్యం స్వీకరించడానికి, భోజనం చేయడానికి ఉండమంటాడు. సరేనని ఉంటారు వాళ్ళు. ఉన్న తర్వాత వాడి తప్పుడు వాతాపి ఉన్నాడు. ఆ వాతాపిని మేకని గమ్మంటాడు. వాడు మేక అవుతాడు. ఆ మేకని కోసి వండి వీళ్ళకి ఆహారంగా పెడతారు. వీళ్ళు తింటారు. తిన్న తర్వాత వాతాపి బయటికి రా అంటాడు. వాడి పొట్ట చీల్చుకొని బయటకు వస్తాడు. దాంతో వాళ్ళు చచ్చిపోతారు. అంటే ఈ ప్రకారంగా వచ్చినటువంటి వాళ్ళందరినీ చంపటం మొదలుపెట్టాడు. ఆ వాతాపికి ఈ వరం ఉంది. ఏ రూపాన్ని ధరించాలంటే ఆ రూపాన్ని ధరించేటువంటి వరం ఉంది. దాన్ని ఉపయోగించుకొని ఈ ప్రకారంగా వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా చంపేస్తూ ఉంటారు. ఆ రోజుల్లోనే ఆ సమీపంలో అగస్త్యుడు ఉన్నాడు. ఆయన యొక్క పితరులు ఉత్తమ గతులు లేక తల్లకిందులుగా వేలాడుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క పితరులు పితృదేవతలు తల్లకిందులుగా వేలాడుతుంటే, ఎందుకు మీరు ఇట్లా తల్లకిందులుగా వేలాడుతున్నారు, నన్నేం చేయమంటారో చెప్పండి, మీకోసం నేను ఇంకా తపస్సు చేయమంటే చేస్తాను అన్నాడు. అప్పుడు వాళ్ళు చెప్పారు, నాయన నీవు సంతానాన్ని పొందకపోవటం వల్ల మాకు ఈ గతి పట్టింది, కాబట్టి నువ్వు సంతానాన్ని పొందాలి, మాకు ఈ దుర్గతి లేకుండా చేద్దువు, కాబట్టి నువ్వు వివాహం చేసుకొని సంతానాన్ని గను అని చెప్పారు. పితృదేవతల యొక్క కోరికను అంగీకరించాడు అగస్త్యుడు. వివాహం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో తగినటువంటి భార్య కోసమని వెతుకుతూ ఉన్నాడు. కానీ ఎక్కడా కూడా తనకి తగినటువంటి భార్య కనిపించల. అప్పుడు అగస్త్యుడు ఏం చేశాడంటే, ఆయన యొక్క తపశక్తితోటి ఒక్కొక్క ప్రాణిలో ఉన్నటువంటి అందమైనటువంటి అవయవాన్ని చేర్చి ఒక అందమైనటువంటి స్త్రీని తయారు చేశాడు. ఆ సమయంలో విదర్భరాజు సంతానం కోసం తపస్సు చేస్తున్నాడు. అప్పుడు అగస్త్యుడు ఈ స్త్రీని ఆయనకి పుత్రిగా ప్రసాదించాడు. ఆమె పేరే లోపాముద్ర. చాలా గొప్ప తపశక్తి సంపన్నురాలైనటువంటి ఆమె. లోపాముద్ర యవనంలో ప్రవేశించింది. తండ్రి వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని తెలుసుకుని అగస్త్యుడు ఆ విదర్భరాజు దగ్గరికి వెళ్ళి, ఓ రాజా, నీ కుమార్తె అయినటువంటి లోపాముద్రని నాకిచ్చి వివాహం చెయ్యి అని అడిగాడు. అగస్త్యుడు అంతటి వాడు అడుగుతూ ఉంటే కాదనటానికి మనసొప్పల, అవునటానికి మనసొప్పల. ఎందుకంటే రాజకుమార్తె అయినటువంటి తన కుమార్తెని ఎవరో ఒక గొప్ప మహారాజుకి ఇవ్వాలి, ఓ రాజపుత్రుడికి ఇవ్వాలి అని అనుకున్నాడు. కానీ ఇట్లా తపస్సు చేసుకునేటువంటి ఒక తపస్సుకి ఇవ్వాలని అనుకోలేదు. అందువల్ల ఆయనకి ఇవ్వటం ఇష్టం లేదు. కానీ ఇష్టం లేదని అంటే ఆయన శపిస్తాడేమోనని భయం. అందువల్ల అంగీకరించలేక తిరస్కరించలేక బాధపడుతూ భార్యతో చెబుతున్నాడు, ఇదిగో ఈ ప్రకారంగా అగస్త్య మహర్షి వచ్చి అడుగుతున్నాడు, నేనేం చేయాలో నాకు తోచటం లేదు అని. భార్య కూడా ఎంతో దుఃఖపడతా ఉంది. ఇప్పుడు ఈ ఉపద్రవం నుంచి మనం ఎట్లా బయటపడాలి, ఏమిటి మన గతి అని వాళ్ళిద్దరు కూడా దుఃఖంతో అలా అల్లాడిపోతా ఉన్నారు. అది చూచింది లోపాముద్ర కుమార్తె. అప్పుడు తండ్రి దగ్గరికి వచ్చింది, తండ్రి నన్ను మహర్షికి ఇవ్వండి, ఆ మహర్షికి నన్ను కన్యాదానం చేయండి, మీరేమీ చింతించాల్సినటువంటి పని లేదు అని చెప్పింది. లోపాముద్ర ఎంతో అణకవగా భర్తను సేవిస్తూ ఉంది. వివాహం జరిగిపోయింది, ఎంతో అణకవగా భర్తను సేవిస్తూ ఉంది. చాలా రోజులు గడిచిపోయినాయి. ఒకరోజున ఋతుస్నాత అయినటువంటి లోపాముద్రను చూచాడు అగస్త్యుడు. ఆమె తపస్సుతోటి ప్రకాశిస్తూ ఉంది. ఆమె ముఖం దివ్యమైనటువంటి ప్రకాశంతో ఉంది. తన భార్య యొక్క సేవ, పవిత్రత, కాంతి, రూపం, సౌందర్యం వీటన్నింటికీ ప్రసన్నుడైనటువంటి మహర్షి తనతో మైథునానికి ఆహ్వానించాడు. ఆమె సిగ్గుతోటి ప్రేమభావంతో భర్తతో ఇలా ఉంది, ఓ మహాత్మా, సంతానం కోసం భార్యని చేరటం అనేటువంటిది లోకంలో ఉన్నటువంటి ఆచారమే, ఇందులో తప్పేమీ లేదు. కాకపోతే నా విన్నపాన్ని మన్నించండి. తాపసులకి సహజమైనటువంటి ఈ కాషాయ వస్త్రాలతో మీ సంగమాన్ని నేను ఆశించటం లేదు. ఎందుకనంటే ఇవి సంభోగాదుల సమయంలో మలినమైపోతూ ఉంటాయి, కాబట్టి మలినం కాకూడదు. మా తండ్రి గారింట ఏ సుందరమైనటువంటి హారాలు, అలంకారాలు, భూషణాలు నేను ధరించి ఏ హంసతూలిక తల్పాల మీద శయనించి నిద్రించానో అలాంటి అలంకారాలతో భూషణాలతో హంసతూలిక తల్పాలపైన శయనించి అలా ఆ సుందర శయ్యలపైన సమాగమ సుఖాన్ని అనుభవించండి, ఇది నా అభీష్టం అన్నది లోపాముద్ర. మరి అప్పుడు అగస్త్యుడు అన్నాడు, అంతటి ధనరాశులు నా దగ్గర లేవు కాదా, ఎలాగాని మీ తపస్సుతోటి క్షణంలో వాటిని తెచ్చుకోవచ్చు అన్నది లోపాముద్ర. వీటి కోసమని నా తపస్సుని వృధా చేయటం అది ధర్మం కాదు అని అంటే, అప్పుడు భార్య అంటున్నది, మీ తపస్సుకి ధర్మానికి ఏ రకమైనటువంటి లోపం కలగకుండా వాటిని సంపాదించండి. నా ఋతు సమయం కూడా ఇంకా కొంచెమే ఉంది, కాబట్టి ఏ విధంగా సంపాదిస్తారో అది మీ ఇష్టం. నేను కోరిన విధంగా ధనాన్ని సంపాదించి నాతో సంగమానికి సిద్ధంగా అండి అను. అలాగే నేను చెప్పి బయలుదేరాడు. అగస్త్యుడు సుతరుడు అనేటువంటి ఓ రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఈయన ఎంతో గౌరవించి ఎందుకు వచ్చారని అడిగితే, అయ్యా నీ దగ్గర మిగులుగా ఉన్నటువంటి ధనాన్ని నాకు ఇవ్వు అన్నాడు. ఆయన జమా ఖర్చుల పట్టిక ఇచ్చాడు. వచ్చిన ఆదాయము ఖర్చు రెండు సరిపోయింది, కాబట్టి నువ్వు నాకు ఇంకేమిస్తావు, నువ్వు నాకు ఏదైనా ఇస్తే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు లోటు ఏర్పడుతుంది కాబట్టి వద్దని చెప్పి అక్కడి నుంచి ఇద్దరు కలిసి భద్రస్సుడు అనేటువంటి ఇంకోహరాజు దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఇంతే జరిగింది. ఆ తర్వాత ప్రదర్శుడు అనేటువంటి ఇంకో రాజు దగ్గరికి వెళ్ళారు, అక్కడ ఇంతే. ఆయనకి కూడా ఆదాయ వ్యయాలు రెండు సమానంగా ఉన్నాయి. సరే, అప్పుడు ఆ రాజులు అన్నారు అగస్త్యుడితోటి, అయ్యా ఈ ఈ కాలంలో ఈ భూమండలంలో బాగా అత్యంత ధనికుడైనటువంటి రాజు ఆ ఇల్వలుడు అనేటువంటి రాక్షసరాజు, వారి దగ్గర కావాల్సినంత ధనం ఉంది కాబట్టి వారి దగ్గరికి వెళ్ళకపోతే మన పని పూర్తి అవుతుంది అని ఇక్కడికి వచ్చారు. అప్పుడు ముగ్గురు రాజులు అగస్త్యుడితో కలిసి ఆ ఇలవలుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇలవలుడు వాళ్ళని ఎంతగానో గౌరవించాడు, వాళ్ళని ఆతిథ్యం స్వీకరించమని అర్థించాడు, వాతాపిని మేకను గమ్మన్నాడు, ఆ తర్వాత వండి కోసి వండి వడ్డించాడు. రాజులకి విషయం తెలుసు ముందుగానే, ఓహో ఈ రకంగా చంపడానికి ప్రణాళిక వేశాడు అని. అందుకని అగస్త్యుడితో మెల్లిగా చెప్పారు, అయ్యా ఇదిగో ఇది పరిస్థితి, వీడు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఇట్లా చంపుతాడు అని. అగస్త్యుడు అన్నాడు, మీరేం చింతించకండి, ఈ రాక్షసుడిని నేనే ఆరగించేస్తాను అని. వండించినటువంటి ఆ మొత్తం తానే తిన్నాడు, వాళ్ళ వడ్డించింది కూడా తానే తిన్నాడు. వెంటనే ఇల్వలుడు అన్న వాతాపి అని పిలిచాడు. అగస్త్యుడు పొట్టని ఊరుకుంటూ వాతాపి జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. ఆయన జీర్ణం అయిపోయాడు. ఆ తర్వాత ఎన్నిసార్లు పిలిచినా వాతాపి 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 అని పిలుస్తామంటే పాపం ఆయన రావట్లా. అప్పుడు అన్నాడు, ఓ రాజా నువ్వు పాపం అనవసరంగా శ్రమ పడబాపు, వాడు ఎప్పుడో జీర్ణం అయిపోయాడు కాబట్టి వచ్చేటువంటి అవకాశం లేదు. అప్పుడు కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడి నన్ను క్షమించమని కోరితే అగస్త్యుడు అంటున్నాడు, నువ్వు శక్తి సంపన్నుడైనటువంటి రాజువి, బాగా ధనం సంపాదించినటువంటి వాడి, ఇప్పుడు ఈ రాజులు ఉన్నారంటే వాళ్ళ దగ్గర అధికమైనటువంటి ధనం లేదు కాబట్టి నీ దగ్గర మిగులుగా ఉన్నటువంటి ధనంలో కొంత మాకు ఇవ్వు అన్నాడు. మీకెంత కావాలో చెప్పండి అంతా ఇస్తానన్నాడు. అప్పుడు అగస్త్యుడు అన్నాడు, నువ్వు ఒక్కొక్కరికి 10,000 గోవులు అంతే విలువగల బంగారం ఇవ్వాలని అనుకుంటున్నావు, దానికి 2 రెట్లు నాకు ఇవ్వు. వీటితో పాటుగా నీకున్నటువంటి బంగారు రథం 2 గుర్రాలు వాటిని కూడా నాకు ఇవ్వు అన్నాడు. అలాగే కోరిన ధనాన్ని బంగారు రథాన్ని ఇచ్చాడు. అప్పుడు రాజులు ముగ్గురు రాజులు కూడా అగస్త్యుడితో కలిసి అగస్త్యాశ్రమానికి వచ్చారు. అగస్త్యుడి యొక్క ఆజ్ఞ మీద రాజులు తమ తమ దేశాలకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత లోపాముద్ర, మీరు నా కోరికల్ని తీర్చారు కనుక ఇప్పుడు మీరు నాతో సంగమించి ఒక కుమారుణ్ణి కనండి అని చెబితే, ఆ తర్వాత ఆమెకి 7 సంవత్సరాలు గర్భం ధరించింది. దృఢశివు అనేటువంటి కుమారుడు కలిగాడు వాళ్ళకి. అగస్త్యుని యొక్క కుమారుడు దృఢశివు. పుట్టినప్పటి నుంచి వేద వేదాలని ఉపనిషత్తుల్ని అభ్యసించాడు. సత్సంతానం కలగటంతో పితరులంతా కూడా ఉత్తమ లోకాలకి వెళ్ళిపోయారు. ఈ విధంగా అగస్త్యుని కథని వినిపించాడు లోమశ మహర్షి. ధర్మరాజుతో లోమశ మహర్షి అంటున్నాడు, ఓ రాజా ఈ పవిత్రమైనటువంటి ఆశ్రమాన్ని ఆనుకొని భాగీరథి నది ప్రవహిస్తూ ఉంది, ఇందులో స్నానం ఆచరించండి. ఇదిగో ఇది భృగుతీర్థం, పరశురాముడు ఇక్కడ స్నానం చేసి కోల్పోయినటువంటి తేజస్సుని తిరిగి పొందాడు అని చెప్పేటప్పటికీ ధర్మరాజు ఆయన చెప్పినట్టుగా ఆ తీర్థాల్లో స్నానం చేసి లోమశ మహర్షితో అంటున్నాడు, ఓ మహర్షి పరశురాముడు తన తేజస్సుని ఎందుకు కోల్పోయాడు, మళ్ళీ ఆ తేజస్సుని ఎలా పొందాడు అని అడిగితే, ఇప్పుడు పరశురామ చరిత్రను గురించి చెప్పబోతా ఉన్నాడు లోమశ మహర్షి ధర్మరాజుతో. మరి ఏం చెప్తున్నాడో ఏమిటో మనం రేపు తెలుసుకుందాం.